విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
ఇలా ఉండగా నాకు ఒకనాడు
వేటాడాలనే కోరిక పుట్టింది. వేట కూడా సప్త వ్యసనాల్లో ఒకటి. ఆ వ్యసనానికి బయలుదేరాను అడవి. ఒంటరిగానా కాదు, ససైన్యోగం వనే తత్ర హత్వా బహువిధాన్ మృగా. అడవికి వెళ్ళి లేళ్ళు కుందేళ్ళు క్రూర మృగాలు అనే తేడా లేకుండా అన్ని మృగాలని సాధు క్రూర మృగాలని సమానంగా వేలాది జంతువుల్ని వేటాడి చీల్చి చెండాడేశాను. మధ్యాహ్న సమయానికి భయంకరమైన దాహం వేసింది. ఆ దాహానికి అంతం లేదు, తృష. చెరువు కనపడితే చెరువు మొత్తం తాగేయాలన్నంత దాహం. కాలినడకన విడుతున్న వాడు పాతికేసి అరడపనేసి షోడలు దబడబడమని నిమ్మకాయ షోడలు తాగేసినట్టి ఓ దాహం 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 వ్యామోహం. ఈ దాహానికితో పాటు ఆకలి, క్షుత్తు, త్రుట్, పరివృత శ్రాంత, రేవతీం అముపాగమం. ఈయన ఈ విధంగా ఆకలి దప్పికలతో పీడింపబడ్డాడు. శ్రాంత అలిసిపోయి శరీరం కూడా బాగా కృశించిపోయిందట. ఎక్కడన్నా వాలి నిద్రపోవాలి అనే బాధ కలిగింది. ఇలా వెళ్ళిన ఈయన రేవాతీరముపాగమం నర్మదా నదీ తీరానికి వెళ్ళాడు. ఆ సమయంలో రవి తీక్ష్ణాతప క్లాంత రేవాయాం స్నానమాచరం. ఆ మధ్యాహ్న సమయంలో సూర్యుడు నడినెత్తికొచ్చి తీక్ష్ణమైన ఎండ ప్రసరింపచేశాడు. నెత్తి ఎండకి మాడుతోంది, కడుపు ఆకలికి మండుతోంది. ఇదో మంట ఇదో మంట. ఈ మంటలకి తగ్గించుకోవడానికి ముందు ఒళ్ళంతా చెమటతో ఉన్న నేను ఆ రేవా నదిలో దూకి నర్మదలో దూకి హాయిగా పతిశ్రాంతం పోయేలాగా మార్గాయాసం తొలగేలాగా చెమట తొలగేలాగా ఆ చల్లని జలంలో స్నానం చేశాను. అలా స్నానం చేసి మంచినీడు శుభ్రంగా కడుపు నిండా తాగాను. ఒడ్డుకొచ్చాను. స్నానం చేయడం వల్ల కొంత అలసట తగ్గింది, దాహం తీరింది. ఇప్పుడు ఇక ఆకలి లోపల ఏం చేద్దామా అనుకుని రే అని సైన్యాన్ని పిలిస్తే ఎక్కడా పలకటల్లా. ఒక్కొక్కప్పుడు అనేక పరివారంతో ఉండి నేను, ఏక అక్షౌహిణీ సైన్యంతో అడవికి వచ్చిన నేను, వెనుక ఒక్క ఒక్కడు తన లేక ఏకాకి అయ్యుంటి చీకాకు పడుతూ. ఒక్కడైపోయాను, అక్షోహిణి సైన్యం లేదు, ఇప్పుడు ఒంటరి వాడిని. మంచినీళ్ళకి నేనే వెతుక్కుమని తిండి నేనే, నా వాళ్ళు ఎవరూ లేరు. దురదృష్టం వస్తే ఏమి కూడా రావట. అలా అయిపోయింది బతుకు. దృశ్యము మిక్కిలి దాహం తీరింది. అంతకంటే ఎక్కువ ఆకలి పెళ్ళు ఉగుతోంది. అప్పుడు ఆయన, నేను ఏంట ఎక్కడ దొరుకుతున్న ఆకలిని చూస్తుంటే, ఆహారం కోసం చూస్తుంటే, ఓ పక్క నుంచి కుప్పుమని ఒక మంచి కమ్మని ఆవురేతి వాసన కొట్టింది. ఆ సువాసన మామూలు కాదు, నేతి వాసన. అందున ఏమాత్రం వాసన లేకుండా అప్పుడే తీసిన తాజా నేతి సువాసన అనమాట, కంపు కొట్టే వాసన. ఆరు నెలలో ఏడాదో పోయాక ఆవురేతి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. రామరామ కార్తీక మాసంలో ఆవురి వాసన కంపు కొట్టేస్తుంది. ఈ నేతితో వెలిగించేవాడికి పుణ్యం ఎక్కడ వస్తుంది? హరి పారిపోతారు అక్కడ నుంచి. అంచేత ఆవునెయ్యి దీపాలు ఎంత ఆవునెయ్యి మనం తిరగపోతే మాత్రం వాడని నెయ్యి అంత కంపు కొట్టే నెయ్యి వాడేది. అది కూడా దోషం మనకి తెలియదు, కానీ కంపు కొట్టే నెయ్యి కనుక మనం వెలిగిస్తే మన ఫలితం కూడా అంతే కంపుకూడదు అంటున్నానని బాధపడకండి. పురాణాదులు ధర్మాలు కఠినంగానే చెబుతాయి. ప్రత్యేకంగా దీపారాధన నూని దీపారాధన నెయ్యిని తెచ్చుకుంటున్నారట. ఈ మధ్యన ఒక ఆయన చెప్పుకొచ్చారు, దీపారాధన నూనె అంటే అడుగు పొడుగు మట్టి కంపు కొట్టేసి ఎవరు వాడంత అది స్పెషల్ గా తెస్తారట. అలాగే నెయ్యి కూడా ఈ ఏడాది నుంచి దాన్ని జాగ్రత్తగా అట్టే పెట్టి ఎవరో తినకుండా ఇంకది ఎవడన్నా చూస్తే కడుపు తిప్పియాలన్నమాట. ఆ కంపు నెయ్యి ఆవునెయ్యి తెచ్చుకోవటం. అది ఆ ధ్వజస్తంభం దగ్గర పెడితే అందులో ఉన్న ఆంజనేయ స్వామి గారు పారిపోతాడు, మనం పారిపోతాం. అది కాదు, భగవంతుడికి అర్పించే వస్తువు మనం ఏది యోగ్యంగా అనుభవిస్తున్నాం అదే అర్పించాలి. మనం ఆ కుళ్ళు నెయ్యి వేసుకుంటామా? ఆ కుళ్ళు నూనె ఇంట్లో వాడతామా? మరి మన దేవుడికి ఎలా ఇస్తున్నావు? నీవు ఏది వాడితే అది భగవంతుడికి అర్పణ చెయ్యాలి. నీవు వాడటం ఇష్టం లేదేమో దేవుడికే, కాకరకాయలు ఆయనకి చక్కెరకాయలు కూడా నీకునా? ఇదే అన్యాయం. అంచేత శాస్త్ర కఠిన నియమం ఏమిటంటే, భవాన్ ఖాదతి, నీవు ఏదేది తింటున్నావో, ఏదేది ఇష్టపడుతున్నావో, ఏదేది పవిత్రమో, ఏది కుళ్ళి పాయకుండా ఉంటుందో పాచిపోకుండా, అవి భగవదర్పణ చేయాలి. ఇది దృష్టిలో పెట్టుకోండి. అలాగని మరీ ఏదో ఖరీదు పెట్టి చేయమని, నీ పరిధిలో ఎంత నేతి బొట్టు వాడు చాలు. ఆయనేమి నిన్ను కుండలకు తిండల శక్తి లేదు, రూపాయి కంటే ఖర్చు పెట్టలేవు. ఎవరినో పుణ్యాత్ముల్ని నెయ్యి తెచ్చుకున్నవాడు అమ్మాయి రూపాయి తీసి ఒక్క బొట్టి తల్లి అంత మించి నేను కొనుక్కోలేనంటే వాళ్ళు జాలి పడతారు. అలా జాలి పడకపోతే భగవంతుడా నా వల్ల కావడం లేదు, నా మనస్సే నీకు నైవేద్యం అనాలట. అంతేగాని లోభంతో చెయ్యరాదు. అందువల్ల అలా పరమ పవిత్రులు ఎవరో కొత్త నెయ్యి తాజా నెయ్యి ఆవు నెయ్యి తీసి దాంతో బహుశా దీపారాధన చేస్తున్నారో లేకపోతే ఏదన్నా ప్రసాదం చేశారో, కానీ ఆ నేతి వాసన గుప్పు గుప్పుమని నాసా పుటాల మీదకి సోకింది. ఆ ముక్కు పుటాలు అదిరాయి, ఆనందం కలిగింది. అప్పో భలే ఉందనుకున్నాడు ఆయన. వెంటనే ఆ వాసన వచ్చిన వైపు చూస్తే చాలా దూరంగా కొంచెం మసక మసక్గా కనపడుతున్నారు కొంతమంది జనం. నర్మదా నది ఒడ్డున కూర్చుని ఉన్నారు వారు. సమేతాస్తత్ర ఏకే చిత్రేవా తీర నివాసినగా ఏకాదశి వ్రత పరాగ మయా దృష్టాః నిశాముఖే. అది నిశాముఖం అంటే రాత్రి అవుతుంది ఆ టైములు, అంటే సాయంకాల సంధ్యా సమయం దాటపోతుంది. అందువల్లే కొంచెం మసక మసకగా కనపడ్డారు వాళ్ళు. వారంతా రేవా నది తీరంలో నివసిస్తారు. వారందరికీ ఏకాదశి వ్రతం అంటే ఇష్టం. అందువల్ల ఏకాదశి వ్రతం చేసే ఉత్తమోత్తములైన జనులు వాళ్ళు. ఆ ఏకాదశి వ్రతాచరణతో ఉండే మహానుభావులు అక్కడ ఆ సమయంలో ఎందుకున్నారు అంటే, ఏకాదశి వ్రతం చేసిన వాడు జీవితంలో ఒక్కసారైనా నర్మదా నది ఒడ్డున రాత్రి గడపాలట. ఆ ఒడ్డున ఉండే ఏదో ప్రదేశంలో టెంటో రూమో ఏదో ఒకటి, అక్కడ హరిని భజన చెయ్యాలి, రాత్రిపూట హరి యొక్క కథలు మంగళ కథలు వినాలి, హరి నామస్మరణం చెయ్యాలి. అలా ఒక్క రాత్రి జాగరణ చేయగలిగితే ఒక ఏకాదశి నాడు ఇంకా వాడి పుణ్యాన్ని విష్ణుమూర్తి కూడా వర్ణించలేడు, బ్రహ్మశరే. అందువల్ల ఆ రేవానదీ తీర నివాసులైనటువంటి కొంతమంది ఆ రాత్రి వేళలో అక్కడ జాగరణ చేయడానికి పొద్దున్నే వచ్చారట. అక్కడికి వచ్చి పగలంతా స్నానం చేసి వ్రతం చేసుకుని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి అక్కడ ఏదో భజనలు చేద్దామని పురాణాలు విందామని తెచ్చుకున్నారు. వాళ్ళని చూసేట్టు ఈయన పూర్వజన్మలో వాళ్ళు ఎలా ఉన్నారు, నిరాహారాశ్చ, అంతా ఆహారం లేకుండా ఉపవాసంతో ఉన్నారు. నేనేం చేశాను ఒంటరిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళా, నా దృష్టి ఉపవాసం ఉన్నారని తెలియదు. వాళ్ళు మంచి నెయ్యి వాసన వచ్చింది, వీళ్ళు ఏమైనా పాయసం ఆయాసం వచ్చేలాగా తయారు చేశారేమో తిందాం అని ఆశతో వెళ్ళా. నాకు ఏకాదశి అన్ని మర్చిపోయా ఆ జన్మలో వెళ్ళాను. ఆనందంగా వెళ్ళి చూశాను ఏకాకి తజ్జన ఇస్సక తీరా. అక్కడికి ఒంటరిగా వెళ్ళి చూశాక వాళ్ళు మంచి ఆవులెత్తుతో దీపారాధన చేసి అటు ఇటు పెద్ద పెద్ద కుందిలు పెట్టారట. ఆ దీపారాధనకి మధ్యలో ఆవు నేతితో తయారు చేసిన మంచి పాయసం కూడా పెట్టారు నివేదన. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం ప్రసాదం పెట్టరా ఆకలితో ఉన్నానన్న. మహారాజా ఇవాళ ఏకాదశి, ఏకాదశి నాడు అన్నం తిండమా, అది నివేదన చేస్తాం మేము, రేపు ఉదయం వరకు దాని తోలికెళ్ళం. నివేదన చేసింది ఒక మెతుకైనా తినాలి కాబట్టి దాన్ని అక్కడే పెట్టాం, ఇప్పుడే తయారు చేశాం. ఏకాదశి నాడు శక్తి కలిగిన వాడు ఉపవాసం ఉండగలిగితే అటువంటి వాడు పరమ పుణ్యాత్ముడు, లేనివాడు కూడా అన్నం తినకూడదని శాస్త్రం చెబుతున్నది, దాని బదులు వారు ఏదైనా తినవచ్చు. అందువల్ల అన్నం బియ్యంతో తయారు చేసిన ఈ పాయసం నీకు ఎలా పెట్టగలం, చూస్తూ తీస్తూ నేను పాపాత్ముడిని ఎలా చేయగలం, మేము ఈ పూటంతా పగలంతా ఉపవాసం రాత్రి ఉపవాసం ఉంటాం జాగరణ చేస్తాం పొద్దున్నే ద్వాదశ పారాయణ చేస్తాం అప్పుడు పెడతాం, ఎలాగూ అలిసిపోయావు కదా, ఇంకా చిన్న మంచినీళ్ళు దాకా కావాలంటే లేదా తీర్థం ఇస్తాం తాకు కావాలంటే మాతో కూర్చో అనట. రాజుగారికి నమ్మకం లేదు, ఈ దుర్మార్గులందరూ ఇలా ఏడిపిస్తారని కోపం వచ్చింది. కానీ ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏంటంటే సైన్యం లేదు, ఒంటరి వాడు ఏమన్నా అంటే వాడికి అంతారేమో భయం, వాడి జనాభా ఎక్కువ ఉన్నారు. ఆ భయం వల్ల అలాగే వెర్రి మొహం వేసుకుని వాళ్ళతో కూర్చున్నట్ట. అంటే ఇష్టం ఉండి చేసింది కాదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం, ఇష్టం ఉండి చేస్తే ఇంకెంత గొప్ప వాళ్ళు అవుతారు చూడండి. జాగరం కృతవాంశ్చాపి సేనయా రహిత నిశి, శానలేని కారణం చేత ఒక్క పటుడు కూడా లేక శానా రహితుడనవడం వల్ల ఆ రాత్రి దిక్కువారిన వాడే వాళ్ళతో పాటు జాగరణ చేశా. తిండి లేదు, ఉపవాసం, జాగరణ. వాళ్ళు చక్కగా చిడతలు వేశారు. ఆ రోజు నా జీవితంలో ఆనందం అనుభవించాను అనుకోకుండా, మొదట్లో ఇష్టం ఉండి వెళ్ళా, కానీ క్రమేపీ శృతిపక్వమైన వాళ్ళ పరమ పవిత్రమైన హరినామస్మరణం మనస్సుకి ఆనందం కలిగించింది. హరి సేవారతి హరినామస్మరణము హరి భజనము హరి 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 అని ఓ హరి సాగరి పెనంగు మాటలు. హరి 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 కదిలితే హరి, ఒకళ్ళొకడు పూసుకుంటే హరి, భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు ఏవేవు ఏమంటో అనుకోవడంలా హరి హరి అని పిలుచుకుంటున్నారు. మిత్రులు ఒకరినొకరు హరి హరి అంటున్నారు. ఆ ఏకాదశి పర్వదినం అంతా హరి హరి. ఎంత అదృష్టవంతులండి. విశాఖపట్నంలో చూశాను ఒక ఆవిడ భర్తని, ఏ డాలీ ఇలా రా అంటున్నది, డాలీ కర్మయోగం అది. మరి మహానుభావుల ఏకాదశి వ్రతస్థులు డాలీ కీరి పాలీ కాదు, చక్కగా హరి హరి అని పిలుచుకుంటున్నారు. అత్వశ్రమ పరిశ్రాంత క్షుద్ధిపాసా ప్రపీడిత తత్రైవ జాగరం దేహం తాత పంచత్తమాగత. ఇంతలో నాన్న నా పని ఏమైందో తెలుసా, జన్మలో పగలంతా వేటాడి ఆడి ఎండకి మాడి 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 తలంతా వేడెక్కిపోయి గిలగిలలాడిపోతున్నాను, అంత ఎండలో వచ్చినవంటి తిన్నగా ఉండక అంత వేడి మీద కాసే విశ్రాంతి తీసుకోకుండా స్నానం చేయకూడదట. ఎండలో వాడి వచ్చి మిట్ట మధ్యాహ్నం స్నానం చేయడం మంచిది కాదు. చేసేసాను, కడుపు పట్టింది కదా శుభ్రంగా నీళ్లు కూడా ఆయాసంతో తాగేశా. ఇవన్నీ బాధగా ఉండగా తిండి లేదు. ఈ తిండి లేని శ్రమ మీద వాళ్ళతో ఉపవాసం వంటి తెల్లవారులు జాగరణ వంటి చిడతలు ఇస్తుంటేమో అంటూ ఉన్నాను, జాగరణ చేశా. మరి ఏం జరిగిందో ఇవన్నీ కలిపి నన్ను అర్ధరాత్రి జాగరణ దాటింది. ఇక బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము 3-4 మధ్యలో శరీరం అంతా తెలియని బాధ బయలుదేరింది. కడుపులో మంట, ఒళ్ళంతా 100,000 సూదులు గుచ్చినట్టు అయిపోయింది. ఆ పాద మస్తకం బాక్రాణమై సూదులను గుచ్చినంత వేదనము కలిగే పొటన వీరు దగ్గర నుంచి నెత్తి వరకు ఎవడో వచ్చి సూదులతో పొడిచి 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 పీడిస్తే ఎలా ఉంటుందో అటువంటి వేదన బాధ కలిగింది. శిరస్సు మాడిపోయింది, కంఠం దగ్గుత్తికైపోయింది, నరాలు కుంచుకుపోయాయి, క్రమేపీ పాదాలు చచ్చుబడిపోయాయి. నాకు తెలియని ఒకనొక నిస్త్రాణ అవస్థ వచ్చింది. అలా చూస్తూ ఉండగా ఢామ్ అన్నాను, పంచత్వమాగత చచ్చేపోయాను. చివరికి ఇది మరణయాతన అంట. ఎంత వాడికైనా మరణయాతన తప్పదు. ఈ పురాణాలు 18 విన్నవాడికి మాత్రం మరణయాతన రాదు అని వేదవ్యాసుడు టంకా మీద దెబ్బకొట్టి చెప్పాడు. తక్కిన వారందరికీ మరణయాతన ఉంటుందిట. ఒకరోజో 2 నెలల్లో 1 ఏడాదో 3 నెలల్లో మంచం మీద పడుకుని మలమూత్రాల మధ్యలో గిలగిల్లాడి తెచ్చే భాగ్యం చాలా మంది మానవులకు ఉంటుంది. హఠాత్తుగా పోయేటండి అంటారు వాడు అదృష్టవంతుడు. ఆ పోయే వాళ్ళలో కూడా కొన్ని ఘడియల ముందైనా మరణయాతన ఉంటుందట. తీవ్రమైన యాతన అన్నారు, అది సామాన్యమైంది కాదు బాబో. ఆ సమయంలో చచ్చిపోయే ముందు వాడికి కలిగే ఈ అవయవాలు అంగాలు నరాలు కుంచుకుపోయే బాధ గురించి నారదాదులు చాలా చెప్పారు పురాణాలు. అటువంటి వేదన చెబుతున్నప్పుడు కొంచెం ఉడుకొచ్చింది ఆ కుర్రాడికి. మళ్ళీ పాత గుర్తొస్తుంది మనకు కూడా. డాబర్ ఎప్పుడో ఏ దెబ్బ తగిలింది అనుకోండి, అది మళ్ళీ గుర్తొస్తే చాలు మా చెడ్డ బాధ వచ్చేస్తుంది, తట్టుకోలేమన్నమాట. అమ్మో అప్పుడు ఎలా దెబ్బ, మళ్ళీ తగలకూడదు అనుకుంటాం. అలాంటి బాధను గుర్తొచ్చి ఒడిగిపోయేట కుర్రవాడు, అంత బాధపడ్డా నాన్న, కానీ మొత్తం మీద చచ్చిపోయాను.
భయంకరై
అప్పుడు నా కళ్ళ ముందు కనిపించారు ఈ గిలగిల్లాడి బాధపడుతున్నప్పుడు ఎవరు, భయంకరమైన కోరలతో ఎగు బాహువులతో నల్లని ఆకారంతో భీషణాకారం ఉన్నారు. దారుణ నేత్రులు, వికట దృష్టులు, కళ్ళెలా ఉన్నాయి, ఇంతంత తాటికాయల్లా ఉన్నాయి. భయంకరమైన కోరలున్నాయి వాళ్ళకి, పాశాలున్నాయి వాళ్ళకి, కత్తులున్నాయి వాళ్ళ చేతుల్లో, గండ్రగొట్టలున్నాయి వాళ్ళ చేతుల్లో. ఒకటేమిటి, మహాభయంకరాకారుడై ఉన్నారు. వాళ్ళు వచ్చి నా మెడకు తాడేశారు. నా ప్రాణం చిన్న సూక్ష్మమైనటువంటిది వెళ్ళి వాళ్ళ యాతనా శరీరంలో ప్రవేశపెట్టబడింది. వాళ్ళు ప్రత్యేకమైన శరీరం కల్పిస్తారు ప్రయాణం చేయడం కోసం, ఆ స్పెషల్ అన్నమాట. ఆ యాతనా శరీరంలో ఉన్న నన్ను అనేక క్లేశ సంపన్న మార్గేణతో యమాంతికం ఒక మార్గం గుండా తీసుకెళ్లారు యముడి యొక్క నగరానికి, అంతఃపురానికి. ఆ మార్గం ఉంది, సామాన్యమైన మార్గం కాదు. ముళ్ళ పొదలు, కీచురాళ్ళు, కత్తులలా ఉండే రాళ్ళు, రొగ పెట్టేటటువంటి పాములు, సర్పాలు, తేళ్ళు, కీటకాలు. ఒక క్షణం వేడి, మరొక క్షణం చల్లదనం, ఒక క్షణం ముక్కపోత, మరొక క్షణం భయంకరమైన ఆవిరి. ఇలాంటి రకరకాల ఉన్నాయట. కాలు మోపిన చాలు అరకాలు కస్సన కోసుకపోయటి పూసురాళ్ళు, అలికిడైనను చాలు అడలి పొసగొట్టి పడగెత్తి పైబడు పాపరేళ్ళు, అడుగు మోపిన చాలు వడలల్ల స్తంభించుకుని పోయటి నదుల నీళ్ళు, పులులు సింహాలు శరభాలు పోవ పోవ త్రోవ ఎంతయు కటిక చీకటి కనరాదు కాలి త్రోవ, అట్టి క్లేశంపు మయమైన అధ్వరమున ఈడ్చుకొని పోయినారలా యముని వారు. అరికాలు పెడితే చాలు కాళ్ళు బరబర 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 రంపాల్లాగా కోసేసేటటువంటి భయంకరమైన రాళ్ళు. అలికిడి వింటే చాలు ఉస్సుని భయపడే నల్ల త్రాచు పాములు. అంతకంటే భయంకరంగా ఒళ్ళు, అందులో అడుగు పెడితే చాలు గడ్డగట్టించి చల్లని నదుల నీళ్లు. దుర్వాసన కలిగించి కుళ్ళిపోయిన మల మూత్ర శ్లేష్మ పురీషాదులతో నిండిన వైతరణి నదులు. పులులు, సింహాలు, ఎనిమిది కాళ్ల శరభ మృగాలు, తోవంతా కటిక చీకటి, కాలితోవ కనిపించదు. అక్కడ మెడకి తాడేసి ఈడ్చుకుపోయారు. ఒకరోజా రెండు రోజుల ఎప్పటికి వెళ్ళానో తెలియదు. కొంత దూరం వెళ్ళాక ఒక ప్రదేశం కనపడింది. ఆ ప్రదేశం అంతా ఇసుక. ఎండి సూర్యుడి యొక్క ఆతపం ఎండకి బాగా మాడి మాడి పెనంలో ఉంది. ఆ పెనం నుంచి ఈడ్చుకుపోయారు. ఈ యాతనా శరీరం పొక్కిపోయి నేను కూడా రొక్కి రొక్కి మిక్కిలి ఏడ్చాను. అక్కడి నుంచి మరో చోటుకి వెళ్ళాం. అయ్యో, మంచుగడ్డ ఐస్ ఫ్యాక్టరీలోకి తీసుకుపోయినట్టుంది. అదంతా నేలంతా మంచు ముక్క, దాని మీద ఈడ్చుకుపోయారు. మరికొంత దూరం వెళ్ళా, పొదల్లోంచి లెక్కెళ్ళారు. పొదల ఆకులన్నీ కత్తులు, తీక్షణం, వాటిల్లోంచి ఈడ్చుకెళ్ళారు. మరికొంత దూరం వెళ్ళాం, అక్కడ సారమయ్యారు. కుక్కలు ఉన్నాయి, అవి కుక్కలు కావు. ఒక్కొక్కటి భూలోకంలో 5-6 ఏనుగులు ఎత్తి పెడితే అంత దొడ్డాలు ఉన్నాయి. వాటి కోరలతో అవి మీద పడ్డాయి. గుడ్లగోబలు కొన్ని చోట్ల మీద పడ్డాయి. కొన్ని చోట్ల నిన్న కనిపించినటువంటి వర్షానికి ముందు వచ్చిన భయంకరమైన పురుగులు లాంటి పురుగులు, రులువులు లాంటి పురుగులు వచ్చి మీద పడి కసాపిసా అటు ఇటు కుట్టి పారేశాయి. వాటి దెబ్బకి పౌరాణిక భక్తులు కాదు, యాతనా శరీరంలో ఉన్న ఆయన కూడా అడలిపోయాట. ఈ విధంగా భయంకరమైన మార్గంలో వెళ్ళాను వెళ్ళాను వెళ్ళాను. అలా వెళ్ళగా చివరకు ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక సింహద్వారం. ఆ సింహద్వారం దగ్గర 1000 యోజనాల దైర్ఘ్యం కలిగిన ఇనప మందిరం కనపడింది. ఆ ఇనప మందిరం దగ్గర కనపడింది వికృతంగా ఉన్న నల్లని చర్మంతో ఉన్న ఒక దున్నపోతు. ఆ దున్నపోతు మీద కాలు టీవీగా మోపి ఒక సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఎవరాయన? దంష్ట్రాకరాలవదనం అపస్యం సమవర్తినం. కోరలతో, వికృత ముఖంతో, భయంకరాకారంతో కనిపించాడు సమవర్తి. యమధర్మరాజు గారు కనపడ్డాడు. యముడు పాపాత్ములకేమో తెల్లగా అందంగా మంచి బట్టలు వేసుకుని కనపడతాడు. బంగారపు కంకణంతో కనపడతాడు. అంటే నేనేముడి కదా ఆయన. దుర్మార్గులకి చేతి కంకణంతో కనపడతాడు. ఆ కంకణం ఇరప కంకణం అయి ఉంటుంది పెద్ద తేడా. అప్పుడు ఆ దుర్మార్గులకి ఇలాంటి వికృతాకారంతో పాపాత్ములకు కనపడతాడు. అటువంటి ఆయన్ని చూచాను. అత కాలశ్చిత్రగుప్త ఆహూయ ఇదం అభాషత. నన్ను చూడగానే ఆయన చిత్రగుప్తుని పిలిచాడు. ప్రొఫెసర్ చిత్రగుప్త, చిట్టాకార ఎక్కడున్నావు నాయన, ఇలా రా అన్నట్ట. ఎందుకో ఎవడు నన్ను చూడగానే నేను రాంగ్ అడ్రస్కి వచ్చానేమో అనిపించి చిత్రగుప్తుని పిలిచాడు. చిత్రగుప్త, నువ్వు మహాపండితుడివి, ఎవరు ఏం చేశారో నీకు తెలుసు. ఎందుకు వీడు చాలా గొప్పవాడైపోతాడు అనిపిస్తోంది నాకు. అయినా సరే తెలుసుకుందాం. నాకు నీకు తేడా వచ్చింది, ఏమైనా పద్దుల్లో తేడా వచ్చి ఉండొచ్చు కొంచెం ఒక్కొక్కప్పుడు. అసలు వీడి శిక్షా విధానం ఏమిటి? వీడు ఏం పాపాలు చేశాడు? వీడు ఎటువంటి వాడు? హూఇస్ హీ? అస్య శిక్షా విధానంచ యథావత్వత పండిత. ఓ పండిత, వీడికి ఏం శిక్ష చెయ్యాలి? వీడి విధానం ఏమిటి? వీడు చేసిన పాపాలు ఏమిటి? చిత్రగుప్తుడు చిట్టా తీశాడ. మహారాజా, ఆశ్చర్యంగా ఉంది మహారాజా అన్నట. ఏమిటి ఆశ్చర్యం? వీడు చిట్టాలు చాలా రాశాడండి. వీడికి ఆవర్జ్య పుస్తకాలు, పాత అడంగళ్ళు చాలా ఉన్నాయి. అవన్నీ తీసి చూస్తే వీడు చేసిన పాపాల లిస్ట్ అంతా రాస్తే అదంతా ఎవరో మొత్తం బ్లాంక్ చేసేసారండి. అక్కడ అసలు పాపాలు ఏం కనపట్లేదు, మాయమైపోయాయండి. ఎవరోను చూడండి, సంతకం పెట్టాక అక్కడ తేడా ఉంటే ఈ వైట్ పెడుతూ ఉంటారు. అలా పెట్టేశారు, మొత్తం అంతా పూసేశారు. అదేంటంటే నా రాత మొత్తం మాయమైపోయింది. అద్భుతమైన తాళపత్ర గ్రంథాల మీద రాసినటువంటి మొత్తం లిపెత్తా పోయింది. వీడి పాపాలు ఏవి? వీడి జీవితంలో 9,000 సంవత్సరాల కాలం ఘోర పాపాలు చేసినట్టు నాకు గుర్తు అవన్నీ మొత్తం ఎగిరిపోయాయండి మహారాజా. అయినా ఆలోచిస్తున్నాను అని ధర్మరాజును చూస్తూ ఇంకేమైనా దొరుకుతాయేమో ఏమిటి అని తిప్పుతున్నట్ట. చిరం విచారయామాస పునశ్చేదమ భాషత. ఇలా చిరం చాలాసేపు విచారయామాస ఆలోచించాడు తిప్పాడు, వస్తువులు తిప్పాడు, తిరిగి ఇలా అన్నట్ట. ఏమని? అసౌ పాపరత మహారాజా, సందేహం లేదు, వన్స్ అపాన్ ఏ టైం వీడు పాపరతుడు, సత్యం అది నిజం. తథాపి శృణు ధర్మ ఓ ధర్మరాజా, అయినా వీడి పాపాలన్నీ ఎగిరిపోయి వీడికి ఒక పుణ్యం చెట్ట తయారైంది. ఇక్కడ ఇప్పుడు నాకు అర్థమైంది, ఆ పాత చెట్ట అంతా ఎగిరిపోయి కొత్త చెట్ట తయారవ్వడానికి గల కారణం చెబుతున్నాను. ఏకాదశ్యాం నిరాకారక సర్వ పాపై ప్రముచ్యతే. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాడు సమస్త పాపాలు విడిచిపెడతాడు అని ఇక్కడ ఒక శ్లోకం సంతకం కింద విష్ణుమూర్తి చేశాడు. ఆయన రాసేసి చిట్ట చివరి వేరే స్పెషల్ బుక్ లో అన్ని పాపాలు ఎందుకు పోయాయో ఒక్క ముక్క రాసిపోయేట ఆయన. ఏమన్నా రాశాట? సంతకం చేసి విష్ణుమూర్తి, ప్రొఫెసర్ విష్ణుమూర్తి అని రాసేశాడు కింద. ఏకాదశ్యాం నిరాకారక ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాడు సర్వ పాపై ప్రముచ్యతే, అన్ని పాపాల నుండి విడువబడతాడు అని రాయబడి ఉన్నది. అంతేకాదు ఇంకొక మాట కూడా రాశాడు, ఏషః రేవాతటే రమ్యే నిరాహారౌ హరేర్ దినే జాగరం చ ఉపవాసం చ కృత్వా నిష్పాపతాం గతః. ఇతడు నర్మదా నది ఒడ్డున పరమ పవిత్రమైన ప్రదేశంలో కొంతమంది జాగరణ చేస్తూ ఉపవాసం ఉంటే వాళ్లతో పాటు తిండి లేకైనా సరే గది లేకైనా ఉపవాసం ఉన్నాడు. హరిదినం అంటారు, ఏకాదశి అంటే విష్ణువు యొక్క రోజు. అక్కడ జాగరణ చేశాడు, ఉపవాసం చేశాడు. అలా చేస్తూ ఉండగానే పారణ చేయకుండా చచ్చిపోయాడు. అది మరీ అదృష్టం. అలా ఢామ్ అన్నాడు, దాంతో ఆయన పాపాలు కూడా డామన్నాయి, వీడు నిష్పాపి అయిపోయాడు. యాని కాని చ పాపాని కృతాని శుభూని చ తాని సర్వాణి నష్టాని ఉపవాస ప్రభావతక. ఏమేమి పాపాలు, ఏ ఘోర ఘోర పాపాలు, ఎన్నెన్నో 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 జీవిత కాలంలో చేసిన పాపాత్ముడు కూడా ఒకనొక నాడు హరిదినము నాడు ఏకాదశి నాడు ఉపవాసం చేసి జాగరణ చేస్తే అటువంటి వాడి పాపాలన్నీ అగ్నిలో పడిన విడతలలాగా భస్మం అయిపోతాయి. అది ఉపవాస ప్రభావం. ఏవముక్తో ధర్మరాజశ్చిత్రగుప్తేన ధీమత ననామ దండవద్ భూమౌ మమాగ్రే సోను కంపిత. ఇలా చెప్పాడు చిత్రగుప్తుడు యమధర్మరాజు గారికి, బుద్ధిమంతుడు కనుక చెప్పాడు. వెంటనే యమధర్మరాజు గారు నల్లవాడల్లా తెల్లవాడైపోయాడు, బట్టలు తెలిపొచ్చాయి, ఇనపగడియం పోయి బంగారప గడియం అయిపోయించేది, అత్యద్భుతమైన సాత్వికమైన దివ్యమంగళ విగ్రహం మెడలో తెల్లని మాలలు వచ్చేసాయి. ఆయన సింహాసనం దిగిపోయాడు. దున్నపోతు కూడా అందంగా తయారైంది. ఆశ్చర్యం, దున్నపోతులు కూడా కొన్ని అందంగా ఉంటాయి, ఇది చూడగలిగితే. ఆ తర్వాత ననామ దండవద్భము కర్రలాగా నేల మీద పడ్డాడు, అంటే సాష్టాంగ దండ ప్రణామం చేశాడు నాకు ఆ జన్మలో. చేసి ఆనందంతో ప్రేమతో గద్గదమైన కంఠస్వరంతో ఇలా అన్నాడు. దండ ప్రణామంలో కర్రలా నేల మీదలా పడ్డం అన్నమాట. అక్కడితో అక్కకుండా ధర్మరాజు ఏం చేశాడు, పూజయా మా సమాంతత్ర. అక్కడ నన్ను చాలా రకాలుగా పూజించాడు భక్తిభావంతో ఆ ధర్మరాజు. తతశ్చ సపటాన్ సర్వా ఆహూయేదమువాచ. ఆ తర్వాత మొత్తం యమకింకూరులందరినీ పటులందరినీ పిలిపించాడు. పిలిపించి వాళ్ళని అందరినీ వినండి, ఒక అత్యద్భుతమైన విషయం చెబుతున్నాను. ఎవరిని ఇక్కడికి తీసుకురావచ్చు, ఎవరిని తీసుకురావకూడదు, ఎవరు గొప్పవాడు, ఈ విశేషాలన్నిటితో కూడినటువంటి ఒక దివ్య స్తోత్ర విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అని నా ఎదురుగా వేలాది కింకరులను పిలిచి ఆ యమధర్మరాజు గారు ఇలా అన్నట్ట, ఏ విష్ణు పూజన రథాగ ప్రయతాగ కృతజ్ఞాశ్చైకాదశి వ్రత పరాగ విజితేంద్రియాశ్చ నారాయణాచ్యుతకరే శరణం భవేతి శాంతావదంతి సతతం తరసాత్యజత్తో. దూతలారా, నా మాటలు వినండి. అందరికీ హితం కలిగించే, ముఖ్యంగా యమకింకురులైన మీకు హితం కలిగించే ఒక గొప్ప విశేషం చెబుతున్నా. నా దగ్గరకి కొంతమందిని తీసుకురావాలి, మరి కొంతమందిని పొరపాటు కూడా తీసుకురాకూడదు. ఎవరిని తీసుకురావాలి, ఎవరిని తీసుకురాకూడదో చెబుతున్నా. ఎవడు లోకాలకు హితం చేకూరుస్తాడో వాడిని ఎప్పుడు నా దగ్గరకి తీసుకురాకండి. ఎవడు ప్రతిరోజు నారాయణ అచ్యుత హరి అని పరమశాంతస్వరూపుడి ఆ భగవంతుని వాసుదేవుణ్ణి నామస్మరణతో తలచుకుంటూ ఉంటారో, ఆయనను స్తుతిస్తారో, వారిని నా దగ్గరకు తీసుకురాకండి. ఇక నారాయణాచ్యుత జనార్దన కృష్ణ విష్ణు పద్మేశ పద్మజపతి శివ శంకరీతి నిత్యం వదంతిఖిల లోకహిత ప్రశాంతాగా దూరాత్పటాస్త్యజత తాన్ నమమైషు శిక్ష. ఎవడు ప్రతిరోజు నారాయణ అచ్యుత జనార్దన శ్రీకృష్ణ శ్రీ విష్ణు పద్మేశ శివ నడపకుండా వాడిని స్వర్గానికి పంపేయండి. ఎవరు లోకానికి హితం చేకూర్చే మాటలు చెబుతారో వాళ్ళని నా దగ్గరకు తీసుకురాకండి. ఎవరు ప్రశాంతంగా ఉంటారో, ఎవరు ఇతరులకు పొరపాటును కూడా కీడు చేయాలని మనస్సులో కూడా అనుకోరో, అదిగో అటువంటి వాళ్ళని నా దగ్గరకు తీసుకురాకండి. వాడు నా శిక్ష పొందడానికి అర్హులు కారు వారు. శ్రీశేష శైల గరుడాచల వెంకటాత్రివాస నారాయణార్పిత కృతాన్ హరి భక్తి భాజక స్వాచార మార్గ నిరతాం గురు సేవకంశ్చ సత్పాత్ర దాన నిరతాంశ్చ సుదీన పాలాన్ దూతాస్త్యజత్ మనిషం హరినామసక్త. ఎవడు ఏ పని చేసినా ఈ పనిలో ఫలితం నారాయణునకు అర్పిస్తున్నాను, హరి సమర్పణమస్తు. హరిహి ప్రియతాం, శ్రీ మహావిష్ణువు సంతోషించుగాక, ఆయన సంతోషం కోసం ఈ పని చేస్తున్నాను అని ఎవరు చెబుతారు? భగవద్భక్తి కలిగినటువంటి ఈ భక్తుల మీద ఎవడు ప్రేమతో ఉంటాడో వాళ్ళని ప్రేమించాలి, భక్తుల్ని ప్రేమించాలి. అటువంటి వాళ్ళని, తన కులాచారాన్ని పాలించేవాణ్ణి, గురు సేవకుణ్ణి, పాత్రత ఎరిగిన వారి సేవతో ఉండేవాణ్ణి, మంచి వ్యక్తి దొరికినప్పుడు, సత్పాత్రుడు దొరికినప్పుడు దానం చేసేవాణ్ణి, దీనులు చూడగానే ఆ దీనులకు యథాశక్తి సాయం చెయ్యాలి, తోడుపడాలి, పాటుపడాలి అని ఆలోచించేవాణ్ణి, ఆ హరినామ స్మరణ పరాయణులైన సజ్జనులను నా దగ్గరకు తీసుకురాలే. తర్వాత పాషంట సంగరహితాన్ దిజభక్తి నిష్టాన్ సత్సంగలోలుపతరాంశ్చ తథాతిథేయాన్ శంభౌహరౌ చ సమబుద్ధిమతః తథైవ దూతాస్త్యజత్వముపకార పరాన్ జనానా. ఎవడు నాస్తికులతో స్నేహం చెయ్యడు వాడిని నా దగ్గర తీసుకురాకండి. నాస్తికులతో స్నేహం చేశాడో వాడిని నా దగ్గర పొడుగుతో నా పాదాల మీద పారేయండి, వాడి సంగతి నేను చూసుకుంటా. సత్సంగం చేసేవాడని మహాత్ముల్ని, నాస్తికులతో స్నేహం చెయ్యని వాడిని నా దగ్గరకి తీసుకురాకండి. తర్వాత పండిత భక్తి కలిగిన వాడిని నా దగ్గరకి తీసుకురాకండి. తర్వాత అతిథులను ఇంటికొచ్చిన వాళ్ళని వీలున్నంత వరకు పూజించి ఆదరించగలిగిన వాడిని నా దగ్గరకి తీసుకురాకండి. వీలున్నంత వరకు పూజించమని ఎందుకు చెప్పారంటే అతిథిని పూజించమన్నారని మొత్తం వాడికి అంతా ఇచ్చేసి ఇదో ప్రమాదంగా ఉంది. అతిథి కదా, వచ్చి కూర్చోరా బాబు అని లోపలికి వెళ్ళి కాఫీ పెట్టొచ్చేలోపు తలుపేసి మొత్తం కొల్లగొట్టేసి వాళ్ళు ఎక్కువైపోతారట. అంటే అది కూడా చూచుకోవాలి జాగ్రత్తగా. దేశ కాల నియమాలను బట్టి చూసుకోమన్నారు ఇవన్నీ. అంతేగాని వాడెవడో ఆ మధ్యకాలంలో సినిమాలో చూపించినట్టుగా రోడ్డు మీద పడుకున్న ముష్టివాడిని తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి కింద పడుకున్నాడు, పొద్దున్న లేచేసరికి వాడికి గోచి గొడ్డ మిగిల్చాడు. అంచేత జాగ్రత్తగా దేశ కాల మాన పరిస్థితులు అనే విషయం ఒకటికి రెండు సార్లు పురాణాలు చెబుతున్నాయి. అవి ఎరిగి పాత్రత ఎరిగి ఆదరించాలి. ఇక శివుణ్ణి విష్ణువుని సమానంగా చూసేవాడిని నా దగ్గరికి తీసుకురాకండి. ఆ మాట ఖచ్చితంగా చెప్పాడు. శివుణ్ణి ద్వేషించేవాడు కొందరు, విష్ణువుని ద్వేషించేవాడు కొందరు. ఆయన భక్తులు ఈయన దగ్గరికి రారు, ఈయన భక్తులు ఆయన్ని తలుచుకోరు. అందువల్ల ఏమన్నాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇద్దరు ఎందు శంభౌ హరౌ చ సమబుద్ధిమతః, శివకేశవులిద్దరిని సమానమైన బుద్ధితో ఆదరించేటటువంటి వారుంటారే వారిని పొరపాటును నా దగ్గరకు తీసుకురావద్దు. తర్వాత ఎవరైనా ఇతరులకు ఉపకారం చేశారా అసలు వాళ్ళని తీసుకురానేవద్దు. ఓ నా సేవకుల్లారా, ఏ వర్జిత హరికథామృత సేవనైశ్చ నారాయణ స్మృతి పరాయణ మానసైశ్చ విప్రేంద్ర పాద జల సేచనతోపహృష్టాన్ తాన్ పాపినో మమ పట గృహమానయత్వం. ఓ పటులారా, ఈ భగవత్ కథ ఉన్నదే ఇది ఒక అత్యద్భుతమైన అమృతం. ఈ నారాయణుని యొక్క కథ అమృతం అట. ఈ అమృతం వంటి కథని ఎవడు తాగుతాడో, ఈ కథ మీద ఎవడు ఆసక్తితో ఉంటాడో అటువంటి వాణ్ణి నా దగ్గరికి తీసుకురావద్దు. ఎవడు మంచి అద్భుతంగా నారాయణ కథ దొరుకుతున్నప్పుడు అది వినక చెవటు పెట్టక తన దారిని తాను పోతాడో అటువంటి వాడిని మాత్రం పట్టుకొచ్చి నాకు అప్పగించేయండి. కేరా ఫెట్రస్ వాడిది నాది, వాణ్ణి మీకు అప్పగిస్తాను. రంపాలతో వాడిని శుభ్రంగా కోసి వద్దురు గాని. ఎవడు నిరంతరం భగవంతుని కథలు దొరుకుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆసక్తితో వింటాడో అటువంటి వాడిని నేనే పూజిస్తాను. కాబట్టి యమభటులారా, మీరు కూడా వాళ్ళని జాగ్రత్తగా పూజించండి. ఇక పరమ పౌరాణికుని పాదాలు కడిగి ఆ శిరస్సు మీద నీళ్లు తల్లుకునేవాడు ఉంటాడే, అటువంటి వాడు నాకు కూడా పూజారకుడు. ఓ భటులారా, అటువంటి పుణ్యాత్మను నా దగ్గరకు తీసుకురాకండి. ఇంకా నా దగ్గరకు ఎవరిని తీసుకురావాలి, కనిపించిన వెంటనే పట్టుకొచ్చేయకూడదు. ఏ మాతృతాత పరిభిర్సనశీలినశ్చ లోకద్విషోహిత జనాహిత కర్మణశ్చ దేవస్వలోభ నిరతాన్ జననాశకర్తున్ నత్రానయత్తమపరాధ పరాంశ్చ దూతాః. తల్లిదండ్రులను తిట్టి నువ్వేమిచ్చేవో నాకు ఆస్తి, నీ మొహం తగలయ్యే అప్పులు తప్ప అని తిట్టి, లేదా అనుక్షణం ఏదో మా కోపంతో తల్లిదండ్రులు ఎటువంటి వాళ్ళైనా వాళ్ళని తిట్టే అధికారం పిల్లలకి లేదట. ఇష్టం లేకపోతే తలకాయ తిప్పు పొమ్మన్నాడు తప్ప తల్లిదండ్రులు దూషించే అధికారం పిల్లలకి ఇవ్వలేదు. అంచేత తల్లిదండ్రుల్ని తిట్టి కొట్టి వాళ్ళని హింసించి వాళ్ళని ఒక మూల పారేసి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు మాతృతాత పరిభర్సన శీలురు అన్నాడు వాళ్ళని యముడు. తల్లిదండ్రులను పీడించే దుర్మార్గులు వాళ్ళు, దూషించేవాళ్ళు. వాళ్ళని నా దగ్గరికి పట్టుకురండి. వాళ్ళని తీసుకెళ్ళి అసిపత్ర వనం అని ఒక వనం ఉన్నది, ఆ కత్తుల్లో ఉంటే ఆకులు వాటి మీద పారేసి ఈడ్పించేస్తారు వాళ్ళని. ఇంకా ఎవరిని తీసుకొస్తారు? లోకద్వేష, ట్విట్ అంటే శత్రువు. లోకానికి శత్రువులు ఉంటారు కొంతమంది, ఏ మంచి పని చేసినా తిడుతూనే ఉంటారు. వీళ్ళదొంపల దగ్గర వాళ్ళు ఏ మంచి చేయనివ్వండి, అందులో ఇతరులను ద్వేషిస్తూనే ఉంటారట. మంచి పని జరగనివ్వరు వారు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చేస్తే వాళ్ళని ఘోరంగా హింసిస్తాను. ఇక దేవాలయాల డబ్బు అంతా కూడా అపహరించే దుర్మార్గులు ఉంటారే, దేవస్వలోభ నిరత, దేవసొమ్ము, దేవాలయాలకు సంబంధించిన సొమ్ము, దానిని లోభంతో తీసుకోవడంట. పైగా తీసుకోవడంలో రెండు రకాలు చూసారా విచిత్రం. ఏమిటి? ఒకటి, దేవతల యొక్క సొమ్ము తినడానికి తప్పే, కానీ ఆకలి వేసి చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు అనుకోండి, వాడు ఏదో కొంచెం తిన్నాడు అనుకోండి, అప్పుడు వచ్చే దోషం స్వల్పం. కానీ ఇక్కడ ఏమంటాడు ఈయన, దేవస్వ లోభ నిరతులు అంటే వాడికి అవసరం లేదు ఆ సొమ్ము. అంత కక్కుర్తి పడి తినవలసిన ఆకలితో చచ్చిపోయే స్థితి కాదు, అయినా ఆ సొమ్ము అపహరించాడు, ఆ భూములు ఆక్రమించాడు, వాడు లోభ నిరతుడంటే. అటువంటి వాడిని తీసుకురండి, కోటాను కోట్ల యుగాల పాటు వాళ్ళని ఇక్కడ నేను శిక్షిస్తాను, వాళ్ళని నాశనం చేసి వేస్తాను. వాళ్ళని ఆ అపరాధులు నా దగ్గర శిక్ష పొందడానికి అర్హులు. ప్రజల్ని హత్య చేసే వాళ్ళు ఉన్నారే, వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకురండి. ఇంకా ఏకాదశి వ్రత పరాంగ్ముఖముగ్రశీలం లోకాపవాద నిరతం పర నిందకాంచ గ్రామస్య నాశకరముత్తమ వైరయుక్తం దోతా సమానయత విప్రధనేషు లుబ్ధం. ఏకాదశి వ్రతం గురించి చెబుతుంటే ఈయనేంటండి బాబు, అస్తమాటు వచ్చి కూర్చున్నప్పుడల్లా ఈ పురాణంలో ఏకాదశి ఉపవాసం చేయండి అంటాడు, ద్వాదశి అంటాడు, వీడి దొంపదిగా తిట్టుకోకూడదు. ఈ ఏకాదశి వ్రతమునకు ఎవరు పరాంగ్ముఖులు అంటే వ్యతిరేకంగా ఉంటారో, పరాంగ్ముఖులు పరాంగ్ముఖులు అని రెండు రకాలు. ప్రాంగ్ముఖులు అంటే ఎదురుగుండా కూర్చుని ఆసక్తితో విని దానిని ఆచరించాలి అనుకునేవాళ్ళు ప్రాంగ్ముఖులు. వెనక్కి వీపు తిప్పి నా మొహం చెప్పేదేమిటి వినేదేమిటి అని వాటికి వ్యతిరేకంగా అసహ్యించుకుని నడుచుకునే వాళ్ళని పరాంగ్ముఖులు అన్నారు. పరాక్ అంటే వెనక్కి తిరుగుట అన్నమాట, వెన్ను చూపించడం అంటేది, వాడు ఏం చెప్పినా వెనక్కి తిరగడమే, అంటే ఇష్టం లేదని అర్థం. అదిగో అలా ఏకాదశి వంటి వ్రతాలకి వ్యతిరేకంగా ఉండే నీచుల్ని నా దగ్గరికి తీసుకురండి. ఎవడు ఉగ్ర స్వభావంతో అస్తమాటు కోపంతో ఉంటాడో వాణ్ణి కూడా నా దగ్గరికి తీసుకురండి. ఇక అస్తమాటు యమధర్మరాజుని నిందించే వాళ్ళు ఉంటారు, వాణ్ణి తీసుకురండి. లోకం మీద అపవాదం వేయడం కొంతమందికి ఇష్టం అంట. అపవాదం అంటే ఏం పని చేసినా తిట్టడమే. కృష్ణ గారు ప్రాణం చెప్పించారు మంచి పని అనుకోండి, ఆ ఏదో ఉంది కాబట్టి డబ్బు చెప్పించారని వెంటనే బాంబు వేస్తాడు అక్కడ. ఇలా ఏ మంచి పని చేసినా అందరూ ఒక అపవాదం వేసేవాళ్ళు ఉంటారు, అందరూ చెట్టే వెతుకుతారట మంచి వెతకట వాళ్ళు. వీళ్ళని లోక అపవాదకులు అంటారు. వీళ్ళని వెంటనే నా దగ్గర తీసుకురండి. శుభ్రంగా కుంభీపాకం అని ఒక నరకం ఉన్నది, మంచి ఇనప మూకుళ్ళు తయారు చేసి అందులో బాగా నూనె పోసి మరిగించి అందులో వేసి వాళ్ళని తెలుస్తాం, పకోడి ఆ పక్కన బడ్డీ కొట్టివాడు చల్లబజ్జి పుడుకేస్తాడు చూడండి అలా వేయిస్తా. అంచేది ఇతరులు ఏదైనా మంచి పని చేస్తే అందులో అపవాదం వెయ్యరాదు, దోషం ఎన్నరాదు. గ్రామమునకు హితము జరిగే పనిని చే తలపెట్టినప్పుడు ఎవడైనా గ్రామానికి ఒక మంచి పని ఉంది అది తలపెట్టాడు, అందులో అడ్డుపళ్ళు వేస్తారు, వాళ్ళని నా దగ్గరికి తీసుకురండి. ఏదో నాకు పెట్టివాడు కష్టపడి రూపాయి దాచుకుంటే ఇది కూడా కొల్లగొట్టేద్దాం అనుకున్నారు అనుకోండి, వాణ్ణి కూడా తీసుకురండి. ఉత్తముల యొక్క సంపద అపహరిస్తే అఫ్ కోర్స్ ఉత్తముడిని ఏం పొగుడుకోవడం లేదు, అది వేరే విషయం. ఇక ఏ విష్ణు భక్తి విముఖాహ ప్రణమంతినైష నారాయణం హి శరణాగత పాలకంచ విష్ణాలయం చ నహి యాంతి నరా సుమూర్ఖాః తానానయత్తమతి పాపరతాన్ ప్రసహ్య. ఎవడు విష్ణు భక్తి అంటే అసహ్యించుకుంటాడో అసలు విష్ణువే లేడు దేవుడే లేడంటాడు. శరణాగత పరిపాలకుడైన నారాయణుడికి నమస్కారం చేయడు, ఆ గుడికెళ్ళి కూడా దండం పెట్టడు. అలాగే మహామూర్ఖుడై పురాణాదులు పుక్కిటివి అని నమ్మడు, హరిమందిరాన్ని అపవిత్రం చేస్తాడో, ఆ పాపాత్మను నా దగ్గరకు తీసుకున్నాడు. కోరికలట వెర్రితనలు వేసేవాళ్ళు ఉన్నారే, వాళ్లను కూడా నా దగ్గరకు తీసుకున్నాడు. కోరికలు వెర్రితనలు వేస్తే కూడా చాలా ప్రమాదం. పూర్వకాలంలో ఓ మహారాజు ఉండేవాడు, ఆ మహానుభావుడు శత్రుంజయుడు అంటారు ఆయన్ని, చాలా గొప్పవాడు ఆయన. ప్రతి వాడికి ఏదో ఒక లోటు పెడతాడు దేవుడు. ఈ సృష్టిలో లోటు లేకుండా పూర్తిగా ఉండేవి సుఖం ఉండేటటువంటి వ్యక్తి ఎవడు ఉండట, ఎక్కడో చట ఎంత ధర్మాత్ముడో ఏదో మచ్చుంటుంది. ఈ శత్రుంజయుడికి కూడా ఒక చిన్న లోటు ఉన్నది. అదేమిటి అంటే రాజుగారికి ఐశ్వర్యం ఉంది, అన్ని ఉన్నాయి, పిల్లలు లేరు, అదొక్కటి బెంగ. మంత్రుల్ని పురోహితుల్ని ఎప్పటికప్పుడు సంతానం కావాలి బాబు అని అడిగేవాట. వాళ్ళేమో ఏదో సలహా చెబుతున్నా నేను ఫలించలేదు, దురదృష్టం చేద్దాం. ఈ శత్రుంజయుడు అంటే నారదునికి ఇష్టం, నారద మహర్షికి ఆయనకి బాగా స్నేహం ఉన్నది. అందుకని నారద మహర్షి తరచుగా అప్పుడప్పుడు చూస్తూ ఉండేవాట. మహాత్ములు ఏం చేస్తారంటే పిలిచినా పిలవకపోయినా కొంచెం గొప్పవాళ్ళు వీడు, వీళ్ళని నేను చూద్దాం, చూస్తే నా వల్ల వీళ్ళు బాగుపడతారు అనే దృష్టితో వస్తూ ఉంటారు. నారదుడు కూడా అలాగే, ఏ కోరిక లేకపోయినా వస్తూ ఉండేవాడు ఈ శత్రుంజయుడి దగ్గరికి. ఒక రోజున ఈ మంత్రులు పురోహితులు నారదునికి నమస్కరించి, నారద శారద నీరద కోమల పారద రుచి దేహ విమల భాగ్యోన్నతుడా నారద మహర్షి వినుమా మారాజవరేణ్యు దుఃఖమది. శరత్కాలంలో తెల్లని మేఘంలాగా పాదరసంలాగా శివుడి కాంతిలాగా మంచులాగా తెల్లగా ఉండే ఓ నారద మహర్షి నిరంతర నారాయణ స్మరణ పరాయణ పరమ భాగ్యోన్నత ఏ లోకంలో అయినా అడ్డు లేకుండా తిరగగలిగే మహాత్మ, ఒక్క కోరిక మాదయ్య మా రాజుగారి కష్టం నువ్వు తీర్చమన్నారట. ఏమిటి మీ రాజు కష్టం అన్నాడు, పిల్లలు లేక మా చెడ్డ బాధ పడుతున్నాడు ఆయన, నువ్వు నీలాంటి వాడు సాక్షాత్తు బ్రహ్మ మానసు పుత్రుడు ఆయన స్నేహితుడయ్యుండి కూడా పిల్లలు లేకపోతే రేపు పొద్దున్న మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి అంచేత నువ్వు ఆయన అనుగ్రహించవరా, కానీ ఇంతవరకు నాకు చెప్పలేదు, చెప్పకపోతే నేనేం చేయగలను అని. రాజా ఏమిటి నీ మనస్సులో తీరని కోరిక ఉన్నదట అన్నాడు. తెలియని దేవుడు నాకు సంతానం కావాలి, కోరుకో ఎలాంటి కొడుకు కావాలో అన్నట్టు. వెంటనే రాజుగారు మంచి గుణాలు ఉండాలి, విద్య ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, అటువంటి కొడుకుని వాడి మలమూత్రాలు నేల మీద పడి పట్టడంతో బంగారం అయిపోవాలి. ఏంటి మలమూత్ర విసర్జన చేసి నేల మీద పడగానే బంగారం అవ్వాలట, లాలాజల ఉమ్ము వేస్తే అది బంగారం అవ్వాలి, కళ్ళబుట నీళ్లు వస్తే బంగారం అవ్వాలి, నిద్రపోయి లేచినప్పుడు పుసిగులు కడితే అవి బంగారం కావాలి. లాలా స్వేదజల మూత్ర పురీషాదులన్నీ బంగారం కావాలని కోరాట. పక్కపక్క నవ్వుకున్నాడు నారదుడు. ఆశ ఉండుట తగును దురాశ తగదు, కుక్షికెనయగు అన్నం బుకు ఊరలైన ఫలము నిచ్చును. కడుపుకి కావలసినంత అన్నం తిన్నాం, కడుపు ఆకలి ఎరిగి కూరలు వేసుకు తిన్నాం, అది ఫలమట. కడుపు నిండిపోయినా ఇంకా ఇంకా ఊరికే దొరికే ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగి ఉన్నారు కదా నా పడగా బజ్జీలు ఇంకోటి ఇంకోటి తినేసాం అనుకోండి, ఆ జీర్ణం పట్టుకుని కడుపు చండాలం అయిపోతుంది, అది కాలపూటం అవుతుంది, అధికంగా తినకూడదు. అందుకే ఆశ కూడా ఉండడం మంచిది, దురాశ అదిగో ఆకలి లేని వాడు అనవసరంగా తిని అనారోగ్యం తెచ్చుకోవడంతో సమానం. అయినా రాజా కోరేవు గనక మిత్రుడివి గనక ఆశ్రిత పక్షపాతం నాకుంది గనక లేదు కాదు పోరాదు ఈరాదు అనకుండా నీకు ఇచ్చేస్తున్నారు, అలాంటి కొడుకు వస్తాడు పంపండి. సరే రాజుగారికి తొందరలోనే ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుక్కి అన్న ప్రకారం నారదుడు ఇచ్చిన వరం వల్ల ఏడిస్తే కన్నీళ్ళు వచ్చాయా, ఆ కన్నీళ్ళు ఎన్ని బుట్లు పెడితే అన్ని బంగారు బిందువులే. ఇంకా ఊళ్ళో ఉండేటటువంటి బంగారం షాపుల వాళ్ళందరికీ ఇబ్బంది వచ్చింది. రాజుగారు అంత పూర్వం టోక్గా కొనేవాడు, ఏం లేదు, మొత్తం అంతా ఈయనిట్లోనే బంగారం మొదలైంది. మలమూత్రాదులు సరే సరే, ఆఖరికి కంటి పుసిగిలతో సహితంగా, ఉమ్ముతో సహితంగా బంగారం. ఆ కుర్రవాడికి 10 ఏళ్ళు వచ్చేసరికి ఈ రాజు ఆ భూమండలంలో ఇంత ఐశ్వర్యవంతుడు లేడు అనేటట్టు అయ్యంట. మంచాలు, గోళ్ళు, మైకులు లేవుగాని ఉంటే అవి కూడా బంగారంతో చేయించుకోం. ఇలా వీలున్నవన్నీ బంగారంతో చేయించాడు. గృహోపకరణాలు మొత్తం బంగారమయమైపోయాయి. ఈ రాజుగారి కొడుకు విషయం అలా అలా పాకింది. చివరికి ఈ విషయం ఆనుపానులు తెలిసిన కొంతమంది బందిపోడు దొంగలు ఒక అర్ధరాత్రి వేళ అంతఃపురంలో ప్రవేశించి, వాళ్ళకేముంది వాడు ఎక్కడైనా ప్రవేశిస్తారు, పోలీసు అడిగి ఓడేదారి, దొంగలకు 100 దారులు అనమాట. మనం ఎన్ని పెట్టండి దొంగతనం చేయాలనుకున్న వాళ్ళు అరికట్టం చాలా కష్టం. తెలిసేది వాడికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఊహలు వస్తూ ఉంటాయి. అలాగా వాళ్ళు రకరకాల మార్గాల్లో అంతఃపురంలో ప్రవేశించారు. అర్ధరాత్రి వేళ అందరికీ మత్తు మందిచ్చి కుర్రాన్ని మంచంతో సిద్ధంగా మోసుకుపోయారు అడవికి. కాకపోతే మూర్ఖులు వాళ్ళు దొంగలు, వీడి కడుపు నిండా బంగారం నిధి ఉంది, అందుకే వీడు ఏం చేసినా బంగారం వస్తుంది అనుకుని ఆ పొట్ట మొత్తం కోసేశారట. కోసి వెదకి ప్రేవులు బంగారుమయమని ఏమాత్రమును కానగా కోశారు. పేగులన్నీ వెతికారు, కెలికారు. ఎంత గెలికినా ఎక్కడ ఒక్క పిసర్ బంగారం, అందులో కడుపులో ఏముంటుందినేమో, బయటకు వస్తున్నది బంగారం వస్తుంది కానీ. తెలియక అజ్ఞానంతో కోసిన ఆ మూర్ఖులు వెతికి విసిగెత్తిపోయి చచ్చి అనవసరంగా ఇలా అయిపోయిందిరా అని ఆ శవాన్ని అక్కడ అది చూడ్డానికి నారదుడు కూడా తర్వాత తల్లకిందులు అయిపోయిన అంత జుగుప్సగా చీల్చేశారట శరీరాన్ని, అక్కడ పారేశారట. పారేసి కొద్ది అడుగులు వెళ్ళగానే ఓ చమత్కారం జరిగింది అన్నాడు. అత్యుత్కటై పుణ్యపాపై యహైవ ఫలమశ్రుతే, అత్యధికమైన పుణ్యం కాని మహాభయంకరమైన పాపం కాని ఎక్కువైపోయి చేస్తే ఇక్కడే అనుభవిస్తాంట ఫలితం. సత్యం కాదు, కొంచెం కొంచెం చేసిన పాప పుణ్యాలైతే సత్యాగ అనుభవిస్తాం, కానీ అధిక పాపం అధిక పుణ్యం ఎక్కడే అనుభవించాలి. వీళ్ళు నారదుడి వరం వల్ల పుట్టిన ఆ బాబుని చంపేసిన పాపం వల్ల వాళ్ళల్లో వాళ్ళకి తగాద వచ్చి ఎందుకు వచ్చిందో తెలియదు, ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని చచ్చిపోయారు. మొత్తం దొంగలంతా అక్కడే చచ్చిపోయారు నిమిషాలు. అలా చచ్చిపోయిన తర్వాత పొద్దున్నే అంతఃపురంలో వెతికితే కుర్రాడు లేడు, గగ్గోలు వచ్చింది, ఏమయ్యాడు వారుడు, ఏమయ్యాడు వారుడు అని అందరూ అడవిడి విడిపోయారు. చివరికి అడవిలో చచ్చిపడిన ఆ ముక్కలు ముక్కలుగా పేవులు అన్ని చీల్చి పారవేయబడిన జుగుప్సాకరమైన హేయమైన శరీరం బయటకు వచ్చింది. ఆ రాజు పడ్డటువంటి దుఃఖం గుండెలు బాదుకుని ఏడ్చట్ట, అయ్యో లోకంలో ఎందరూ లేరు, ఈ బాలుడికి అకాలంగా వచ్చిందే, ఎన్నాళ్ళయింది, ఇటువంటి కుర్రవాడిని ఎక్కడన్నా చూశామా అని ఆ కొడుకు గురించి ఏడుస్తూ, నారదుడు వరమిచ్చాడు లేకలేక పిల్లాడు పుట్టాడని ఆనందం నిమిషాల్లో పాడైపోయింది అని పొల్లిగింతలు పెడుతున్నట్ట. ఆ దుఃఖం ఎవరూ చేయలేరు. ఇంతలో నారదుడు వచ్చాడు. మహారాజా, ఎందుకయ్యా ఏడుస్తావు, ఏడ్చినంత మాత్రం చేత నీ కొడుకు బతికొస్తే ప్రతి వాళ్ళకి కూడా ఏడవమని చెబుతుంది, అందరూ వచ్చి సామూహికంగా బాబు అని ఏడుస్తారు. ఏడవడంలో ఉపయోగం లేదు. ఎవ్వడు భాషించు ఎవ్వడాకర్ణించు ఎవ్వడు భుజించు ఎవ్వడింత కాలములు చటలు పల్కు ఆతడెన్నడో అరిగే ఇంకా శయనిల్చయున్న ఈ మృత కళే పరము వలని ఏమి లాభంబు శోకంబు జ్ఞానంబు చూరగును. మహారాజా, నువ్వు ఎవడిని ఎత్తుకున్నావో, ఎవడు నీతో మాట్లాడాడో, ఎవడు నీ భోజనం తిన్నాడో, ఎవడు నీతోటి సంభాషించి ఆనంద పెట్టాడో, నాన్న నాన్న అన్నాడో, ఆ లోపలుండే జీవి ఎప్పుడో పోయాడు, ఇప్పుడున్నది ఒట్టి కట్టే. ఈ కట్టే ఎంత విలపించినా ఎంత పలవించినా ఎంత గెంచుకున్నా రమ్మంటే రాదు, ఏడవడం తప్ప నీకు అది బతికి రాదు. అనవసరం, దానికోసం ఇంత బాధపడ్డాం. నీ దురాశ నీకు కష్టం తెచ్చింది. మంచి కొడుకును కోరుకున్నావు, సుగుణవంతుడు జ్ఞాని కావాలనుకున్నావు, కానీ లాలాజలం మూత్రం ఇవని బంగారం కావాలని కోరుకుంటావా? ఈ భయంకరమైన దురాశ వల్ల నీ కొడుకు చచ్చిపోయాడయ్యా. అంచేది ఎవడైనా అత్యధికమైన ఆశ వహిస్తే వాడికి ఆ ప్రయత్నం ఫలించదు, సరికదా వాడు నరకానికి కూడా వెడతాడు. అది ఘోరాశ, పేరాశ, పాపపుట ఆలోచన. సరే నీ కొడుకు పోయాడు కనుక నీ దోషం పోయింది లే అనగానే ఆ రాజుగారు తలక ఎత్తి మాట్లాడట్లా. ఎన్నో బోధలు చేశాడు నారదుడు, ఆయన తలెత్తట్లేదు. అకట ఏను వచించినాడ అది విన్నావా? నేను ఎన్నో చెప్పాను, అవన్నీ విన్నావా? లేక చెవిటి వాడు ముందు శంఖం ఊదినట్టు అయిందా? రాజా దుఃఖం పోయిందా అన్నట్ట తలెత్తి నారద మహర్షి, నా దుఃఖం సంపూర్ణంగా పోయింది. నాకు తెలుసు పుట్టినవాడు ఎప్పటికైనా చావక తప్పదని. ఇంకా కుర్రాడు కదా, కనీసం ఏ ముచ్చటా తీరకుండా చచ్చిపోయాడనే దుఃఖం తప్ప నాకేం లేదు. నా దురాశ నాకు తెచ్చిపెట్టింది, ఇక నాకు సంపూర్ణంగా వైరాగ్యం వచ్చిందన్నట్ట. ఆ ఈ మాట నీ నోటి వెంబడి విన్నాను గనక నీ కొడుకు నీకు బతికిస్తున్నాను. నీ కనువిప్పు చేయడానికి ఇది జరిగిందేమో. ఇదిగో నీ కొడుకుని ఇస్తున్నాను, వాడు యథాప్రకారంగా మామూలు కుర్రవాడు. ఇక పూర్వంలాగా మలమూత్రాదులు బంగారం అయ్యేది కాదు వాడు. ఇక బుద్ధి కలిగి ఉండిపో అని ఆ కుర్రవాడిని బతికించి ఇచ్చాడు. ఆ కుర్రవాడికి సువర్ణష్ఠీవి అని పేరు. సువర్ణష్ఠీవి అంటే విడిచిపెట్టినవన్నీ బంగారం అవుతాయి అన్నమాట. అటువంటి ఆ కుర్రవాడు శాశ్వతంగా ఆ పేరుతో భూలోకాన్ని ఏలాడు. కాబట్టి యమధర్మరాజు ఏమంటున్నాడు, ఇలాంటి అధికమైన ఆశ విపరీతమైన ఆశ ఎవడుంటాడో వహిస్తాడో వాడు కూడా సుఖం ఉండదు. ఎప్పుడైతే సుఖం ఉండదో వాడు పాపకర్మల్లో మగ్నం అవుతాడు, వాడు కూడా యమలోకానికి రావలసిన వాడు అవుతాడు. కాబట్టి అతి పేరాశ ఎప్పుడూ కూడా పనికిరాదు. ఇక ఈ విశేషాలన్నీ నాన్న నా ఎదురుగుండా యమధర్మరాజు భటులకి చెప్పాడు. ఏవం శృతం యదా తత్ర యమేన పరిభాషితం మయానుతాపదగ్ధేన స్మృతం తత్కర్మ నిందితం. వెంటనే నాకు నా జన్మలో చేసిన పాపాలన్నీ గుర్తుకొచ్చాయి. అరే మహారాజుని చంద్రవంశంలో పుట్టాను, నాస్తిక మార్గంలోకి వెళ్ళాను, ఆ ఘోర పాపాలు చేశాను, అయినా చివరి క్షణంలో ఏదో సుకృతం నర్మదా నది దగ్గర ఉండేటటువంటి ఏకాదశి వ్రతం చేస్తున్న వాళ్ళ దగ్గరికి పంపింది. ఆ వ్రతం అనుకోకుండా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి చావడం వల్ల కదా ఈ యమధర్మరాజు నన్ను ఇలా గౌరవించాడు, వీళ్ళందరికీ ఎప్పుడూ నాబోటి వాళ్ళని తీసుకురావద్దని చెప్పాడు అని కొంచెం అవన్నీ గుర్తొచ్చి పశ్చాత్తాపం బాగా కలిగింది నాకు. ఏకాదశి వ్రతం మీద అభిమానం ప్రేమ కలిగి నయ చేసిన పాపాలని తలుచుకుని కుమిలిపోయి ఏడ్చాను. శ్రీ మహావిష్ణువుని తలుచుకుని ఆనందం చెందా. చూసారా ప్రాయశ్చిత్తమట పాపాలకి పశ్చాత్తాపం. వీడు ఆ యమలోకంలో అయ్యో ఎందుకు చేశాను ఈ పాపాలన్నీ అని ఒక్కసారి ఎప్పుడైతే పశ్చాత్తాప పడ్డాడో వెంటనే తత్రైవ సర్వ పాపాని నిశేషాని గతాని మొత్తం నా పాపాలన్నీ పూర్తిగా పోయాయి. కాస్త కొస్త మిగిలినవి కూడా తుడిచిపెట్టుకుపోయాయి. పాపాలు ఎప్పుడైతే మొత్తం పోయాయో పశ్చాత్తాపం వల్ల, అప్పుడు ఇతడికి ఒక ఆశ్చర్యకరమైన రూపం వచ్చిందట. పాపశేషాద్వినిర్ముక్తం హరి సారూప్యతాంగతం సహస్ర సూర్య సంకాశం ప్రణనామయమస్థితం. పాపాలు పూర్తిగా పోగానే అచ్చం శ్రీ మహావిష్ణువు వంటి ఆకారం ఇతనికి వచ్చేసిందిట. నాలుగు చేతులు వచ్చాయి, నీలంగా ఆకారం వచ్చింది, శంఖం చక్ర గదాపద్మాలు వచ్చాయి, 1000 మంది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎంత కాంతో అంత కాంతి వచ్చింది. అది చూచి యముడు ఆశ్చర్యపోయి నమస్కారం చేశాడు. ఏకాదశి వ్రతం చేసిన ఈ పుణ్యాత్ముడిని పైలోకానికి పంపుదాం అనుకున్నాను నేను, ఎంతలోనే వీడికి దివ్య రూపం వచ్చింది అని ఏమిటా అని దివ్య దృష్టితో చూశాడట. ఇతడు పూర్తిగా పశ్చాత్తాపం ప్రకటించాడు తన పాపాలకి. పశ్చాత్తాపం కూడా ప్రాయశ్చిత్తమై వీడి సమస్త దోషాలు తొలగించి వీడికి రూపమిచ్చింది అనుకుని ఆశ్చర్యపోయి యమదూతలారా చూడండి అన్నట్ట. వెంటనే యమదూతలు కూడా ఏవం దృష్ట్వా విస్మితాస్తే యమదూతాః భయోత్కటాః. యమదూతులు ఆశ్చర్యపోయారు, ఆ రూపం ఆ కాంతి చూడలేక భయం పొందారట వాళ్ళు. వెంటనే విశ్వాసం కలిగింది యముడు చెప్పిన మాటలన్నీ. యముడు చెప్పిన మాటలన్నీ అంతవరకు ఇంత విచిత్రమా, ఇంత గొప్పతనం ఉందా, హరినామస్మరణలో ఏకాదశి ఎంత గొప్పతనం ఉందా అని ఎక్కడైనా కొంచెం శంక ఉంది వారికి. ఆ శంక కూడా తొలగిపోయిందిట. తొలగిపోయి వాళ్ళు ఆశ్చర్యపోయి అలాగ నిశ్చేష్టులే ఉన్నారు. ఇంతలో ఆకాశం నుంచి అక్కడికి ఒక దివ్య విమానం వచ్చింది. యముడు పూజించి ఆ విమానంలోకి ఎక్కించాడు. చుట్టూతో కొన్ని వందల విమానాలు ఉన్నాయట. ఒంటరిగా వెళ్ళకూడదు కదా, మరి పైలోకానికి వెళ్ళేవాడు, పరివారం కూడా వచ్చింది. విమాన శతసంకులం కూడా కిక్కిరిసిపోయిన 100 విమానాల జనాలు కూడా ఈయన్ని తీసుకెళ్లడానికి స్వాగతం ఇవ్వడానికి వచ్చారు. ఆయన వాళ్ళ మధ్యలో బయలుదేరి వెళ్ళాడు. ఇదంతా భద్రశీలుడు కొడుకు తన తండ్రి గాలవురికి తన పూర్వజన్మ రహస్యం అంతా వివరించాడు. వివరించి, నాన్న అక్కడి నుంచి నేను పాపాల విముక్తి పొంది ఆ విమానంలో కూడా పరివారం వస్తూ ఉండగా వైకుంఠానికి వెళ్ళాను. తద్విష్ణో పరమం పదం, విమానంతో వైకుంఠానికి వెళ్ళాను. ఎంతకాలం ఉన్నాను అక్కడ? కల్పకోటి సహస్రాన్ని కల్పకోటి శతాన్ని చ. సహస్ర కల్పకోట్లు తర్వాత మరొక 100 కల్పకోట్లు కాలంలో, మొదటి కాలం వైకుంఠంలో, ఆ తర్వాత కాలం స్వర్గలోకంలో ఉన్నాను. ఇంతకాలం వైకుంఠంలో సుఖంగా ఉండి తర్వాత స్వర్గానికి వచ్చి పాపం ఫలితం పుణ్య ఫలితం క్షీణించాక మళ్ళీ తిరిగి జన్మించవలసింది ఎవడైనా సరే. పుణ్యఫలం క్షీణించాక ఏమో క్రమేపీ ఊర్ధలోకాల నుంచి కింద లోకాల్లోకి వస్తాం. అలాగే ఈయన వైకుంఠంలో కొంతకాలం అయ్యాక అక్కడ పుణ్యం తగ్గాక స్వర్గానికి వచ్చాట. అక్కడ శత కల్పకోట్లు ఉన్నాక అక్కడ పుణ్యం క్షీణించాక తిరిగి భూలోకంలో పడ్డాడు. ఇలా పుణ్యం క్షీణించిన వాడు, పాపం క్షీణించిన వాడు ఇద్దరూ కూడా పాపాలైతే యమలోకంలో అనుభవించాక ఆ పాప ఫలం క్షీణిస్తుంది, అప్పుడు వాడు భూలోకంలో పుడతాడు. పుణ్యఫలమైతే ఆ పైలోకంలో ఉండే వైకుంఠము, గోలోకమో, సత్యలోకమో, బ్రహ్మలోకమో, స్వర్గము, కిన్నరలోకమో ఏదో ఒక లోకంలో అనుభవించాక మళ్ళీ తిరిగి మర్త్యలోకానికి వస్తాడు. అలా వచ్చిన వాడు ఎలాంటి జన్మలు ఎత్తుతారు అంటే, పుణ్యాత్ములైతే, సిద్ధ పురుషులైతే, యోగభ్రష్టులైతే, శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టులైన వాళ్ళు అంటే మంచి యోగులు, యోగాభ్యాసం చేసిన వాళ్ళు, జ్ఞానులు, మహాత్ములు, పూర్వకాలంలో మధ్యలో ఆపేశారు, లేదా పుణ్యం అక్కడ పైకి వెళ్ళాక అది క్షీణించింది, వాళ్ళు భూలోకంలో జన్మించాలి. ఎవరి ఇళ్లలో జన్మిస్తారు? శ్రీమత అంగేహే, మంచి ఐశ్వర్యవంతులు ఇంట్లో పుడతారు, గొప్ప ఐశ్వర్యం అనుభవిస్తారు, వీళ్ళకి దాతృత్వ లక్షణాలు వస్తాయి, సత్కార్యక్రమాలు చేస్తారు, పురాణాదుల మీద, వేదాల మీద, దైవం మీద ఆసక్తి కలుగుతుంది, పూర్వజన్మలో చేసిన పుణ్యం మళ్ళీ కంటిన్యూ చేస్తారు, ఈ జన్మలో మళ్ళీ పుణ్యం ఆర్జిస్తారు, మళ్ళీ ఉన్నత లోకాలు కడతారు, ఇలా ఇలా పెడతారు. అథవా ఒకవేళ ఐశ్వర్యవంతుల ఇళ్లలో పుట్టకపోతే శుచీన మంచి పండితుల ఇంట్లోనూ, జ్ఞానుల ఇంట్లోనూ, ఆచారవంతుల ఇళ్లలోనూ జన్మిస్తాడు. అక్కడ వీడు పండితుడయ్యో, లేకపోతే గొప్ప ఆచారపురుడయ్యో, వేద మార్గంలో నడుచుకును, మళ్ళీ వీడి నుంచి పుణ్యం కొనసాగిస్తాడు. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది. శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్ట అభియాయతి, ఇలా పుడతాడు, మళ్ళీ పుణ్యం కొనసాగించుకుంటాడు. అందుకే మనకి పూర్వజన్మ రహస్యాలు స్వప్నాధ్యాయం బృహస్పతి రాశాడు. బృహస్పతి రాస్తూ స్వప్నాధ్యాయం అంటారు, అత్యద్భుతమైన గ్రంథం. అందులో ఒక్కొక్కటి ఒక్కోటి అనమాట. అబ్బాయి, ఇవాళ నీకు ఐశ్వర్యం వచ్చింది, లేక ఇలా పండితుడు అయ్యావు, ఏదో ఒక కీర్తి వహిస్తున్నావు, ఈ కీర్తికి నువ్వు పూర్వజన్మలో ఇంతవరకు చేసిన పుణ్యం కారణం. ఇవాళ నీకు అనారోగ్యం వచ్చింది, అది నీ పూర్వజన్మ దుష్కృతం. నువ్వు ఇవాళ దారిద్ర్యం పొందావు, లేకపోతే నీకు కీర్తి రాదు, లేక నీకు చదువు రాదు, వీటికి కూడా నువ్వు చేసిన కర్మలు కారణం. ఇవన్నీ ఇలాంటి వల్ల ఇలాంటి జన్మ వస్తుందని రాసి పారేశాడే ఈనాడు. ఆ రకంగా, నాన్న నేను ఏకాదశి పుణ్యం చేయడం వల్ల, పశ్చాత్తాపం ప్రకటించి పాపాలన్నీ తొలగించుకోవడం వల్ల వైకుంఠానికి వెళ్ళి ఆ పుణ్యం కొంత తగ్గాక స్వర్గానికి వచ్చి ఇంకా పుణ్యం క్షీణించాక ఇక మళ్ళీ భూలోకంలో జన్మించాను. ఎక్కడ జన్మించాను? నీలాంటి తపస్యాలి ఇంట్లో జన్మించాను, మహాత్ముడివి.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణే సుఖమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.